దేవుడి వాక్యం వదుకుందాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనాలు చదవాలి. 13వ వచనం నుంచి 17వ వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుని నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మర్చిటం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచి ఉండడం మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమె ఎదుట సజీవులుగా నిలిచి ఉండడం మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. చదవబడ్డ వాక్య భాగం నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన తల వంచండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవా, దయగల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా జీవాన్ని పొడిగించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి, 21వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ప్రభు మీకు వందనాలు. ఈ సంవత్సరం జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ చివరి వరకు మీరు ఆత్మీయంగా మేము కొనసాగడానికి, మీరు అనుదిన భక్తులు కొనసాగడానికి చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. మరొకసారి ప్రభువా, నాయన, మీరు మీ గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ప్రభు గైడెన్స్ ని బట్టి కూడా మీకు వందనాలు. ఈరోజు మధ్యాహ్నం ఎస్ఎఫ్జే నాయకుల లీడర్స్ మీటింగ్ కొరకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతో చక్కగా నడిపించారు. మేము నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. పన్నన్నింటిలోనూ మీరు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా నాయన, ఈ ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ప్రియులు, వెస్ట్ గోదావరి మెడికల్ సహవాసాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీరు మీరు బలపరచండి, స్థిరపరచండి. వచ్చిన వారందరికీ ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. నాకును దీవునకరంగా మీరు మార్చండి. ముందున్న బల్ల సహవాసాన్ని కూడా దీవునకరంగా మీరు మార్చండి. రావలసిన వారి మీద కనికరపడండి. మేలుకరంగా దీవునకరంగా ఈ ఆరాధన సమయాన్ని మీరు ఉంచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఆదివారం ఉదయకాల సమయాల్లో ఎస్కటాలజీ మీద ధ్యానం చేస్తా ఉన్నాం. ఎస్కటాలజీ అంటే రాకడా విషయాలను అధ్యయనం చేయటం, రాకడా విషయాలను అధ్యయనం చేయటం. అందులో భాగంగా చాలా విషయాలు, ఆసక్తి పుట్టించే విషయాలు ఉన్నాయి. అలాగే అయోమయంగా, గందరగోళంగా, అర్థం కాకుండా కూడా, కన్ఫ్యూజన్ కూడా ఈ విషయాల్లో ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలతోటే ఈ యుగాంతం గుచ్చిన విషయాలు లేదా ప్రభు యొక్క రాకడకు వచ్చిన విషయాలు అధ్యయనం చేయాలని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో లాస్ట్ టైం నేను ఈ విషయాలు ప్రస్తావించినప్పుడు ప్రవచనాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అని వాక్యం మాట్లాడుతూ ఉందో అవి చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి గైడ్ లైన్స్ ఈ ప్రత్యేకించి రాకడ గురించి రాయబడ్డ ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి గైడ్ లైన్స్ మనం స్టడీ చేస్తూ వచ్చాం. అందులో ఈవెన్ ప్రవక్తలకు కూడా ప్రవచనాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. వాళ్ళు కూడా ప్రవచనాలను టైం లైన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏ కాలమును ఎట్టి కాలమును సూచిస్తూ ఈ విషయాలు చెప్పబడ్డాయో వారు పరిశీలించి చూశారు. మొదటి పేతురు పత్రిక 1:10 మూలవాక్యముగా మనం స్టడీ చేస్తూ వచ్చాం. 1 పేతురు పత్రిక 1:10 ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత రాకడ గూర్చి వారికి ఆత్మదేవుడు బోధించినప్పుడు బయలుపరిచినప్పుడు వారు ఆ టైం లైన్ కాలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని వాక్యం మాట్లాడుతుంది. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్షించినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెను దాన్ని విచారించి పరిశోధించిరి. వారు కూడా ఎప్పుడైనా శ్రమ పొందుతాడు ఎప్పుడైనా మహిమ పొందుతాడు అన్నదాన్ని వాళ్ళు విచారించి తెలుసుకున్నారు పరిశోధించిరి అని రాయబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభును గుర్చిన ప్రవచనాలు రాజుగా చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. అట్లాగే ఆయన వధింపబడే గొర్రెగా ఉంటాడు అని చెప్పబడ్డ ప్రవచనాలు కూడా ఉన్నాయి. మరి రాజు అవ్వాలి కదా, ఆయన చనిపోయేంటి అని అభ్యంతరపడ్డ వాళ్ళు ఉన్నారు. రాజ్యం చేద్దామని ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే రాజ్యం చేద్దామని ట్రై చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకోలేదు, రాజు కాలేదు. చివరికి దేవుని ఏర్పాటు వారు యేసుక్రీస్తు ప్రభుని తృణీకరించారు, ఆయన్ని శిలువ మరణానికి అప్పగించారు. మేజర్గా కాలమానం అర్థం కాక మొదటి రాకడలో ఆయన వధింపబడ్డ గొర్రె పిల్లగా బలి చేయడానికి వచ్చాడు, విమోచన కార్యం చేయడానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆయన రాజుగా రారాజుగా భూమి మీద పరిపాలన చేయడానికి రారాజుగా పరిపాలన చేయడానికి రెండవ రాకడలో వస్తున్నాడు. అది బేసికల్గా అర్థం కావాల్సిన విషయాలు. టైం లైన్ తెలుసుకోవడం ప్రాముఖ్యం, వాటిని మనం చూడగలిగాం. పాత నిబంధన ప్రవచనాలను కొత్త నిబంధన లెన్స్ లో చూడాలి. అంటే పాత నిబంధనలో రాయబడ్డ కొన్ని ప్రవచనాలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు కానీ అపోస్తులు కానీ దాని గురించి ఏమైనా ప్రస్తావించారా, అలా ప్రస్తావిస్తే మనం అలా తీసుకోవడానికి బాగుంటుంది. అలా ప్రస్తావించకపోతే వాటి విషయంలో క్లారిటీ లేకపోతే మనం కంక్లూజన్కి రాకుండా ఉండటమే మంచిది. దాన్ని మనం చూడగలిగాం. ఆమోసు గ్రంథం 9:11-12 దావీదు గుడారాన్ని తిరిగి కట్టడం కొరకు రాయబడ్డ మాటది. ఆమోసు గ్రంథం 9:11-12 చదివితే అక్కడ రాయబడ్డ మాటలు, పేజ్ నెంబర్ 760, ఆమోసు గ్రంథం 9:11-12. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నియమం ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వప్రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాయబడ్డ మాట దావీదు గుడారాన్ని తిరిగి కడతాను అన్నాడు. అన్యజనులందరిని స్వతంత్రించుకుంటారు అని మాట్లాడుతున్నాడు. అంటే దావీదు గుడారాన్ని తిరిగి కట్టడం అన్నది దావీదు వంశాన్ని మళ్ళీ తిరిగి కడతాడా, రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాడా అన్నట్టుగా అనిపిస్తుంది. కొత్త నిబంధన లెన్స్ లో ఈ ప్రవచనాన్ని, కొత్త నిబంధన వెలుగులో ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకుంటే అది సంఘం కొరకు రాయబడ్డ మాట అని మనకు అర్థమవుతుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం, 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనాల్లో ఇవి ప్రస్తావించబడ్డాయి. 13వ వచనం నుంచి వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లను, సహోదరులారు నా మాట ఆలకించుడి, అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నప్పుడు వారు ఎలాగ మొదటి కటాక్షించను సుమియను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యాలు సరిపడి ఉన్నవి ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమ వారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారు మనం కష్టపెట్టక దావీదు గుడారం తిరిగి కడతానంటే దాన్ని కొత్త నిబంధనలో సంఘాన్ని తిరిగి కట్టడం, సంఘాన్ని కట్టడమే ఆ ప్రవచనంగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు దావీదు రాజుగా నియమించాడు, రాజ్యాన్ని వాళ్ళకి అనుగ్రహించాడు. కొత్త నిబంధనలో మరలా దేవుడు రాజ్యాన్ని ఇస్తాడు అన్నట్టుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని రాజ్యం చేద్దాం అనుకున్నారు. ఈ అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇశ్రాయేలుకి మరలా రాజ్యాన్ని ఇస్తావా అని అడిగారు. అంటే వాళ్ళు ఇంకా ఒక భూ సంబంధమైన రాజ్యాన్ని కోరుతూ ఉన్నారు, ప్రవచనాన్ని అలాగే చూస్తూ ఉన్నారు. సరిగ్గా అర్థం చేసుకోలేదు వారు, లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయడాన్ని బట్టి, అక్షరార్థంగా తీసుకోవడాన్ని బట్టి మరలా భూమి మీద దేవుడు మరొక రాజ్యాన్ని కట్టబోతున్నాడు అన్నట్టుగా వాళ్ళకి అనిపించింది. యేసు ప్రభు అది చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారు. యేసయ్యను డిసప్పాయింట్ చేశాడు. ఆయన రాజుని చేద్దామని ట్రై చేస్తే ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోయాడు. అవి మనం గ్యాప్లుగా చూస్తూ వచ్చాం, గ్యాప్లుగా వస్తూ చూసాం. కాబట్టి ప్రధానంగా కొన్ని పోలికలుగా రాయబడ్డ విషయాలు ఉన్నాయి. పోలికలుగా రాయబడ్డ విషయాలు, సింబాలిక్ గా రాయబడ్డ విషయాలు లిటరల్ గా తీసుకుంటే జరిగే ప్రమాదం ఉంది, లిటరల్ గా తీసుకోకూడదు. ప్రధానంగా మనం ఏదైనా పాత నిబంధన ప్రవచనం మీద ఆధారపడితే కొత్త నిబంధనలో యేసు ప్రభు కాని అపోస్తలు కాని ఎక్కడైనా దాని మీద మాట్లాడితే అప్పుడు మనం ఆ క్లారిటీకి రావచ్చు. లేకపోతే మనం మాట్లాడడానికి లేదు, లిటరల్ గా తీసుకోవడం వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది అన్న విషయాలు మనం స్టడీ చేస్తూ ఉన్నాం. ఈ ఎస్కటాలజీలో రాకడ గురించిన విషయాలు అధ్యయనం చేయడంలో ఒకటి ప్రవచనాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫిగరేటివ్ గా ఉన్న విషయాల్ని లిటరల్ గా అట్లాగే అక్షరార్థంగా తీసుకోవడం వల్ల జరిగే ప్రమాదం కొరకు గత ధ్యానంలో చూస్తూ వచ్చాం. ఈరోజు నేను ఈ అంశం మీద కొంత స్పష్టత కలగటం కొరకు సంఘము దేవుని రాజ్యము రెండిటి మీద అవగాహన తప్పకుండా మనకు ఉండాలి. అప్పుడు మనం ఈ విషయాలు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. సంఘము అంటే దేవుని రాజ్యము సంఘము రెండు ఒకట, రెండు వేరు వేరా అన్నది మనం వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. సంఘం అంటే అసెంబ్లీ, విశ్వాసుల సమూహం. మనం సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే విమోచించబడ్డ దేవుని ప్రజలు, ఎస్ఎఫ్జే సహవాసాలన్నీ కూడా సంఘాలు అని మేము వాక్యాన్ని బట్టి డిక్లేర్ చేసాం. కాబట్టి మీరు సంఘం, సార్వత్రిక సంఘంలో అందరూ ఉన్నాం. స్థానిక సంఘాలు అనగా ఒక ఏరియాలో ఉండి వాళ్ళు గ్యాదర్ అవుతా ఉంటే స్థానిక సంఘాలు అని అంటాం. అట్లాగే స్థానిక సహవాసాలు జిల్లాల వారీగా పెట్టిని కూడా మనం సంఘాలుగా ఎస్ఎఫ్జే పరిచయంలో మాట్లాడుకుంటున్నాం. ప్రధానంగా నేను సంఘము, రాజ్యము రెండు ఒకట, రెండు వేరు వేరా. ఇక్కడ రెండు భావన ఉన్నాయి, రెండు వేరు వేరు, రెండు ఒకట కాదు అన్న భావన ఉంది, రెండు ఒకటే అన్న భావన కూడా ఉంది. దీని అర్థం చేసుకోవడానికి మనం వాక్యంలో కొంత అవగాహన కలిగి ఉంటే ఈ విషయం మీద స్పష్టతలోకి రాగలుగుతాం. అందుకోసం నేను వాక్య వెలుగులో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి ఇష్టపడతా ఉన్నాను. మొదటి మాట, దేవుని రాజ్యం భౌతిక రాజ్యం కాదు, ఇది ఆత్మీయ రాజ్యము అని చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడుతూ ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఎక్కడ అనియు అదిగో అక్కడనియు చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. వాళ్ళ ప్రశ్న, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇది ఇక్కడ రాయబడిన మాట, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, దేవుని పాలన, దేవుని పాలన, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? అది వాళ్ళ ప్రశ్న, అది వాళ్ళ ప్రశ్న. దానికి యేసుక్రీస్తు ప్రభు సమాధానం, దేవుని రాజ్యం మీరు అనుకున్నట్టుగా ఒక ఇస్రాయేల్ దేశంలోనూ ఒక ప్రాంతంలోనూ రాదు, ఇక్కడ అక్కడ అని చెప్పడం వీలు పడదు అనేశాడు ఆయన. కాబట్టి ఆయన ఫిజికల్ కింగ్డమ్ కోసం మాట్లాడడం లేదు, ఫిజికల్ కింగ్డమ్ కొరకు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సువార్తల్లో, నాలుగు సువార్తల్లో కూడా బాప్తిస్మిచ్చి యోహాన గారి బోధలు కాని ప్రభువు బోధలు కాని దేన్ని వాళ్ళకి పరిచయం చేశారు? పరలోక రాజ్యం లేదా దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, ఇదే ప్రకటన. సో రాజ్య సువార్తను ప్రకటించారు, దేవుని రాజ్యాన్ని ప్రకటించారు, దేవుని రాజ్యాన్ని పరిచయం చేశారు. దేవుని రాజ్యము అనగానే వాళ్ళకి మరలా భూమి మీద దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, దావీదు పాలన లాంటి పాలన మరలా రాబోతా ఉంది, ఒకనాటి ఆధిపత్యం, ఒకనాటి ఆధిపత్యం ఇస్రాయేల్ జాతి మరలా సంపాదించుకోబోతుంది అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు, అన్నట్లుగానే వారు ఆయన్ని అడుగుతున్నారు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుని రాజు చేద్దామని కూడా వాళ్ళు ట్రై చేశారు. యేసుక్రీస్తు ప్రభు దానికి అగనిస్ట్ గానే మాట్లాడుతున్నాడు. అది మనం ఈ వాక్య భాగాల్లో 4 సువార్తల్లో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఆత్మీయ రాజ్యం, దేవుని రాజ్యం భౌతికంగా వచ్చే రాజ్యం కాదు, దేవుని రాజ్యం ఆత్మీయ రాజ్యముగా యేసుక్రీస్తు ప్రభు బోధల్లో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ అక్కడ అని చెప్పడం సాధ్యం కాదు, ఇక్కడ అక్కడ అని చెప్పడం సాధ్యం కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఇంకా కొంత స్పష్టతలో మనం రాగలుగుతాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం, అక్కడ రోమా ప్రభుత్వం కింద ఉన్న పిలాతు భూలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన ముందుకు ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు, ఈయన నేను రాజు అని చెప్పుకుంటున్నాడు, ఈయన మరొక రాజుగా ప్రకటించుకుంటున్నాడు, ఈయన తన శిష్యుని తయారు చేసుకున్నాడు, ఈయన రాజ్యం మీద తిరుగుబాటు చేయబోతున్నాడు, అట్లాగే అభియోగం చేశారు ఆయన మీద. అదే విచారణ సమయంలో నువ్వు రాజు అని ఏమైనా చెప్పుకుంటున్నావా అని పిలాతు అడిగితే యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అవును నేను రాజునే, అలాగని చెప్పి మీరు అనుకుంటున్నట్టుగా మీ రాజ్యానికి వ్యతిరేకంగా నేనేమి తిరుగుబాటు చేయట్లేదు, నా ప్రజలను కూడా ప్రేరేపించట్లేదు. నేను మీరు అనుకున్న రాజ్యాన్ని కట్టేవాడిని అనుకుంటే మీరు కూడా నరస్ చేశారు. మీ మీద రాజ్యమే తిరుగుబాటు జరిగేది నా శిష్యులు పోరాడేవారు. కానీ 36వ వచనంలో మాట్లాడుతున్నాడు యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరాడుతురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. రాజునే అంటున్నాడు, రాజ్యం కోసమే ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యం సమీపించిందని. కానీ మనం అనుకుంటున్నట్టుగా భౌతిక రాజ్యం కాదు, భౌతిక రాజ్యం కాదు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, దేవుని రాజ్యం భోజనము కాదు పానము కాదు. అందరూ తిండి బట్ట కోసమే మాట్లాడుతున్నారు, కానా పీనా కోసమే మాట్లాడుతున్నారు, ఆకలి దప్పుల కొరకు అన్నపానాల కోసమే మాట్లాడుతున్నారు. మాకు మంచి భోజనం పెట్టాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, మాకు రేషన్ ఇవ్వాలి, మాకు పెన్షన్ ఇవ్వాలి అని చూస్తున్నారు. కానీ దేవుని రాజ్యం ఇది మాత్రమే కాదు, భోజనం కాదు పానం కాదు, మరేంటట, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఏంటి వాటి వల్ల ఉపయోగం? ఏమైనా డబ్బులు వస్తాయా? డబ్బులు వచ్చేది కాదు, డబ్బులు వచ్చేది కాదు. ఏమైనా లాభం ఏమైనా మిగులుతుందా? ఆ లాభాలు వచ్చేవి కూడా కాదు. ఇళ్ల స్థలాలు ఇస్తారు, పట్టాలు ఇస్తారు, రేషన్ ఇస్తారు, కిలో రూపాయి కిలో బియ్యం ఇస్తారు, ఉచిత వైద్యం ఇస్తారు. అవన్నీ ఫిజికల్ కింగ్డమ్ సంబంధించిన విషయాలు. కానీ మనం చూస్తున్న రాజ్యం అది ఇహ సంబంధమైన రాజ్యం కాదు, ఇహ సంబంధమైన రాజ్యం కాదు, అది ఆత్మీయ రాజ్యం, అది ఆత్మీయ రాజ్యం. కాబట్టి నీతి లోకంలో లేదు, అవినీతి, అంత అవినీతి. సమాధానం లోకంలో అసమాధానం, యుద్ధాలు, వైషమ్యాలు, మనం వర్గపోరు, క్యాప్టిజం, గ్రూపిజం, కులపిచ్చి, పేద ధనిక భేదాలు, హెచ్చుతగ్గులు లోక రాజ్యాల్లో చూస్తున్నాం. దేవుని రాజ్యంలో ఒకటే యూనిటీ, ఈక్వాలిటీ, సమానత్వం, సమాధానం. దేవుని రాజ్యం సమాధానం అట. అట్లాగే పరిశుద్ధాత్మయందలి ఆనందం. లోకంలో శ్రమలు, కష్టాలు, కన్నీరే భూలోక రాజ్యంలో చూస్తున్నాం. ఒకవేళ ఎంత మంచి ప్రభుత్వం ఉన్నా బాడీ సహకరించక నానా జబ్బుల వల్ల, డబ్బుల వల్ల, అప్పుల వల్ల, పురాకుల వల్ల ఉన్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. మనం చదువుతున్న యోగ గ్రంథంలోనే 14వ అధ్యాయం అంటాడు నరుడు, కాలం యుద్ధకాలం, యుద్ధకాలం. స్త్రీ కన్న పురుషుడు జీవితకాలం అంతా నిప్పురావలు పైకి ఎగిసినట్టుగా శ్రమ పొందడమే శాపగ్రస్తమైన జీవితం, శాపగ్రస్తమైన పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నాం. దీనికి పరిష్కారం ఈ శాపగ్రస్తమైన జీవితంలో ఏదో పొలిటికల్ పవర్ కాదు, బ్రెడ్ విన్నింగ్ కాదు, అన్నపానాలు కాదు, తాత్కాలికమైన మేలు కాదు. దేవుడు రిడెంప్షన్ కొరకు మాట్లాడుతున్నాడు, విమోచన కొరకు మాట్లాడుతున్నాడు, సమూల మార్పు కోసం మాట్లాడుతున్నాడు, అన్నిటినీ నూతనంగా చేయబోతున్నాను అని మాట్లాడుతున్నాడు ఆయన. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నికోదేము వచ్చాడు. మనం వెలుగుదాం యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆయన అధికారి, భూలోక రాజ్యంలో ఒక పొజిషన్ లో ఉన్నాడు. ఆ పొజిషన్ లో ఉన్న ఆయన యూదుల అధికారి, యూదుల అధికారి నికోదేము ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు, మాకు అర్థమైంది, అలా కాకపోతే మీరు చేస్తున్న అద్భుతాలు సాధారణంగా చేయడం సాధ్యం కాదు, ఇది దేవుని కార్యం, మీరు దేవుడి దగ్గర నుంచి వచ్చారు అని మాట్లాడుతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఒకడు కొత్తగా జన్మించాలి అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడని మీతో చెప్తున్నాను. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యం కోసం మాట్లాడుతున్నాడు. ఇదేంటి ప్రభువా, నేను కొత్తగా ఎట్లా జన్మించగలుగుతాను అన్నాడు ఆయన. 5వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, యేసు ఇట్లైన ఒకడు నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. టాపిక్ ఏంటి? దేవుని రాజ్యం. వచ్చిన ఆయన యూదుల అధికారి, కళ్ళు పెట్టి, బాబు నువ్వు చేస్తున్న విషయాలు మామూలుగా లేవు, నువ్వు మెస్ అయ్యి మీ ఎదురు చూస్తున్న రాజు నువ్వు అన్నట్టుగా వస్తే ఆయన అంటున్నాడు, ఈ రాజ్యంలో ఒక రావాలంటే రీబర్న్ అవ్వాలి, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లోకి రావాలి, తిరిగి జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి, నీతి మూలంగా జన్మించాలి అని. ఈ రాజ్యంలోకి ప్రవేశం ఎట్లా సంపాదించుకోగలుగుతారు? ఎట్లా సంపాదించుకోగలుగుతారు? ఆత్మీయ జన్మ ద్వారా. ఆత్మీయ జన్మ ద్వారానే ఈ రాజ్యంలోకి ప్రవేశిస్తారు అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. నా మొదటి పాయింట్, మీ అవగాహన కొరకు నేను మాట్లాడే మొదటి మాట ఏంటంటే, దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనది అని యేసుక్రీస్తు ప్రభు బోధల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాము. కాని యూదులు వాళ్ళు దేవుని రాజ్యాన్ని భౌతిక రాజ్యంగానే చూశారు. ప్రతి సందర్భంలో వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 6:14-15 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఇక యేసుక్రీస్తు ప్రభు మామూలుగా నచ్చలేదు వాళ్ళకి, బాగా నచ్చేశాడు. ఎంత బాగా నచ్చాడంటే, యు ఆర్ మై కింగ్, మీరే మా రాజు, మీరే మా రాజు, యు ఆర్ ద మెస్సయా, యు ఆర్ ద అనాయింటెడ్ వన్, మీరే అభిషక్తుడు, మీరే మెస్సయా, మేము ఎదురు చూస్తుంది మీకోసమే వచ్చేసారు. 6:14 ఆ మనుషులు యేసు చేసిన సూచ్యక్రియను చూచి నిజముగా ఈ లోకానికి రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నది. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకుని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాము. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకు దొరకలా, వాళ్ళతో లేడు, వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు, దూరంగా వెళ్ళిపోయాడు. యేసయ్య బోధలు స్పష్టంగా ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవర్తన కూడా స్పష్టంగా ఉంది. ఆయన బోధించింది ఆత్మ సంబంధమైన రాజ్యం కొరకు. అందులో ప్రవేశించాలంటే ఆత్మీయంగా జన్మించాలి, అందులో ప్రవేశించాలంటే ఆత్మ మూలంగా జన్మించాలి. ఇది భోజనం పానము కాదు, ఇది నీతి, సమాధానం, ఆత్మలో సంతోషం, పరిశుద్ధ ఆత్మీయందు ఆనందం అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయనేమో ఆత్మీయ రాజ్యం కోసం మాట్లాడుతున్నాడు, స్పిరిచువల్ కింగ్డమ్ కోసం మాట్లాడుతున్నాడు. ఆ కాలపు యూదులు ఫిజికల్ కింగ్డమ్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ గ్యాప్ మనకి అర్థం కావాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న రాజ్యం అది భవిష్యత్తులో ఏమైనా స్థాపిస్తాడా లేదా స్థాపించేశాడా? ఇక్కడ మిలీనియల్ వ్యూ విషయంలో మనం కొంత అవగాహన కలిగి ఉండాలి. ప్రీ మిలీనియం ఒకటి ఉంది, ఏ మిలీనియం ఒకటి ఉంది, పోస్ట్ మిలీనియం ఒకటి ఉంది. అంటే ఇవి భావనలు. అంటే మిలీనియం పాలన, 1000 ఏండ్ల పాలన ఆయన భవిష్యత్తులో ప్రారంభిస్తాడు. 1000 ఏండ్ల పాలన జరగబోతా ఉంది అని భావించేవారు పోస్ట్ మిలీనియం సిద్ధాంతం, పోస్ట్ మిలీనియం వ్యూలో ఉన్నవారు అంటారు. లేదు, యేసుక్రీస్తు ప్రభు మొదట రాకడతోటే ఆ 1000 ఏండ్ల పాలన స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ 1000 ఏండ్ల పాలన కొనసాగుతూ ఉంది. మనం ఇంకొక 1000 ఏండ్ల పాలన భవిష్యత్తులో ప్రారంభిస్తాడు అనుకోకూడదు అనేవారు ఏమిలీనియం వ్యూలో ఉన్నవారు. ఆల్రెడీ 1000 ఏండ్ల పాలన స్టార్ట్ అయిపోయింది, అందులో మనం ఉన్నాము అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఈ మిలీనియం భావనలో ఆ వెలుగులో మనం ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి పోస్ట్ మిలీనియం ఉంది, ఏ మిలీనియం ఉందో, 1000 ఏళ్ల పాలన జరిగిపోతుంది, అందులోనే మనం ఉన్నాము అన్న భావనతోటి వాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు రాజ్యం కోసం మాట్లాడుతున్నాడు, అది ఆత్మీయ రాజ్యం అని అంటున్నాడు. దాన్ని భవిష్యత్తులో ఏమైనా ప్రారంభిస్తాడా, లేకపోతే ఆయన మొదటి రాకడలోనే ప్రారంభించేశాడా, రాజ్యం రాబోతా ఉందా, రాజ్యం వచ్చేసిందా అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందులో రాజ్యం వచ్చేసింది అని చెప్పడానికి వాక్యాల్లో చాలా వాక్యాలు మనం చూడగలం, దాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి మాట, రాజ్యం స్థాపించబడిపోయింది, యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయ రాజ్యాన్ని ప్రారంభించేశాడు అని వాక్యంలో రాయబడింది. కొలసలికి రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను అన్న మాట దగ్గర అయిపోయింది. తన రాజ్యంలో సభ్యులుగా మనం చేసేసాడు అని పౌలు కొలసీ సంఘంతో మాట్లాడుతూ, నేను ఆ రాజ్యంలో ఉన్నాను, మీరు ఆ రాజ్యంలో ఉన్నారు అని ఆయన పత్రిక రాశాడు. ప్రకటన గ్రంథం 1:1 యోహాను భక్తుడు, ప్రియుడైన యోహాను ఆయనే మాట్లాడతాడు. 1:9 మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యం నిమిత్తం పద్మాస దీపములో పరవాసినైతిని అన్నాడు. ఇది ఇంకా విచిత్రంగా ఉంటది. నేను ఆ రాజ్యంలో ఉన్నాను, రాజ్యంలో ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. కానీ రాజ్యంలో ఉన్న ఆయన పద్మాస దీపంలో పరవాసిగా జైల్లో ఉన్నాడు. అదేంటి, రాజ్యంలో ఉన్న మీరు, యేసుక్రీస్తు ప్రభుకి ప్రియుడైన శిష్యుడైన మీరు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్లారేంటి అన్న మాట దగ్గర మనం అనుకుంటున్న ఎర్త్లీ కింగ్డమ్ కాదు, ఇది భౌతిక రాజ్యం కాదు. కాబట్టి మనం ఏమంటామంటే, యేసు ప్రభు రాజ్యంలో మనం ఉంటే మనం అన్ని విషయాల్లో బెటర్గా ఉండాలి కదా అని మనం అంటాం. ఇది భౌతిక రాజ్యం కాదు, ఆత్మీయ రాజ్యం. ఈవెన్ పౌలు చిరఛేదం చేయబడ్డాడు, అపోస్తులు హతసాక్షులు అయ్యారు, సంఘం హింసింపబడింది. యేసుక్రీస్తు ప్రభు మరి అదేంటి రాజు కాదంటే, రాజే రాజ్యం స్టార్ట్ చేయలేదంటే స్టార్ట్ చేశాడు, ఆ రాజ్యంలో వీళ్ళు లేరంటే ఉన్నారు. కానీ మనం అనుకుంటున్నట్టుగా కనులకు గొప్పగా ఏం కనిపించట్లేదు, శ్రమల గుండా వెళ్తున్నారు, హింసల గుండా వెళ్తున్నారు, వ్యతిరేకతల గుండా వెళ్తున్నారు, ప్రవాహానికి ఎదురీదుతున్నారు. కాబట్టి సాతాన్ రాజ్యం భూలోక రాజ్యం, దేవుని రాజ్యం పరలోక రాజ్యం, ఆత్మీయ రాజ్యం, ఈ రెండు రాజ్యాల మధ్య పోరాటం, యుద్ధం, మనం ఆత్మీయ పోరాటాన్ని గ్రంథంలో చూస్తున్నాం. ఇది అర్థం కావాలండి, ఇది అర్థం కావాలి. లేకపోతే ఏమవుతుందంటే 31st వాగ్దానాలు తీసుకుంటారు. ఏంటి వాగ్దానాలు అంటే, ఈ సంవత్సరం దేవుడు మమ్మల్ని బ్లెస్ చేస్తాడు, ఈ సంవత్సరం దేవుడు మాకు మేము అనుకున్నవన్నీ జరిగిపోతాయి, మేము భూలోకంలో మేము స్థిరపడిపోతాం, మేము ఆర్థికంగా స్థిరపడిపోతాం, మేము మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని గురించిన వాగ్దానం ఇచ్చాడు, ఆస్తుల గురించిన వాగ్దానం ఇచ్చాడు, అధికారం గురించిన వాగ్దానం ఇచ్చాడు. ఎట్లాగే చూస్తాం బైబిల్లోనేమో ఈ పౌలంతటి వాడు చిరఛేదం చేయబడ్డాడు, ప్రియుడైన యోహాను పద్మాస ద్వీపంలో జైల్లో ఉన్నాడు, యాకోబు నరకబడ్డాడు. అదేంటంటే, ఈ రెండు రాజ్యాలు వేరు, భూలోక రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. దేవుని రాజ్యం స్థాపించబడిందంటే అవును, స్థాపించబడ్డట్టుగానే వాక్యంలో చాలా స్పష్టంగా ఆ రాజ్యంలో రాజ్య వారసులుగా చేశాను అని కొలసీ పత్రికలు చదివాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 1:9 నేను రాజ్యంలో పాలువాడను అని అంటున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను, రాజ్యములో పాలివాడను, రాజ్యంలో ఉన్నాను అని యోహాన్ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో క్రిస్మస్ లో మనకు ఎట్లా కనబడుతున్నాడు, నిజంగా అట్రాక్టివ్ గా లేడు. పశువులు పాక నచ్చల, రోడ్డు మీద డెలివరీ అది నచ్చల, ఆ పేద కుటుంబం, పేద తల్లిదండ్రులు. రాజు అలా ఉండకూడదు, రాజు ఎక్స్పెక్టేషన్ అది కాదు. రాజు బాగా ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ చాయిసే మనకి ఇబ్బంది పుట్టించే చాయిస్ లా ఉంటది. ఇదేంటిది, బాగా డబ్బున్న వారి కుటుంబంలో పుట్టుంటే బాగుండేది కదా, ఎక్కడో అంతఃపురంలో పుట్టుంటే బాగుండేది కదా, ఆయన రాజు అని గాని మనకు అర్థమయ్యేది. ఆయన అలా లేడు. దీనుడిగా, రిక్తుడిగా, దాసుడిగా, ఏమీ లేనివాడిగా, పన్ను కూడా కట్టడానికి డబ్బులు లేనివాడిగా, విచిత్రం, పన్ను కూడా కట్టడానికి డబ్బులు లేనివాడిగా ఆయన కనిపించాడు. కానీ పునరుద్ధానం దగ్గర ఎలా కనిపిస్తున్నాడు ఆయన? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారిని అంటున్నాడు ఆయన. పరలోకం మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, సర్వాధికారం ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన. సర్వాధికారి కాబట్టి ఏదో భవిష్యత్తులో ఈ ఈ పొజిషన్ లోకి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అనుకోవడానికి లేదు. భూమి మీద ఉన్నప్పుడు సాధారణంగా కనిపించిన ఆయన సిలువ మరణం తర్వాత, పునరుద్ధానం తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నేను సర్వాధికారాన్ని సంపాదించాను అని మాట్లాడుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక, దయచేసి మీరు బైబిల్ చూడాలి, నోట్స్ రాసుకోవాలి. మీరేదో కహాని విన్నట్టుగా విందామని అనుకుంటే నిద్రపోతారు, సాతాన్ మోసగిస్తాడు, ఏమీ అర్థం కాదు. మీరు నోట్ చేసుకుంటే మీరు స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది, మీరు ఈ సబ్జెక్ట్ మీద అవగాహనలోకి రావడానికి ఉపయోగపడుతుంది. ఎస్కటాలజీ జనరల్ గా ఇట్లాంటి ప్రసంగాల్లో తీసుకోరు. మన సహవాసం ప్రత్యేకంగా బైబిల్ స్టడీలు, లేకపోతే మూడు పూట్ల ఆరాధనలో వాక్యాన్ని లోతుగా చదువుతున్నాం కాబట్టి ఏ ఒక్క విషయం కూడా మనం తెలుసుకోకుండానికి వీల్లేదు. గ్రంథాలని వచ్చిన మెంబడి వచ్చిన స్టడీ చేస్తా ఉన్నాం, సబ్జెక్ట్స్ ని సిరీస్ వైజ్ గా టాపికల్ గా స్టడీ చేస్తా ఉన్నాం. మీరు వీటిని నోట్ చేసుకుని స్టడీ చేస్తే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, మీరు మిగతా వాళ్ళని గైడ్ చేయగలుగుతారు, కన్ఫ్యూజన్ పోతుంది, క్లారిటీలోకి రాగలుగుతారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అధికారం కలిగిన వాడిగానే మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుంచి లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, భూమి మీద ఉన్న ప్రతి రాజ్యము కంటేను, పైగా ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండి పెట్టుకున్నాడు. అన్నిటికంటే పైగా యేసుక్రీస్తు ప్రభువును ఉంచాడు. 22. మరియు సమస్తమును యేసు పాదాల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘానికి శిరస్సుగా నియమించాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అన్న మాటలు చదువుతున్నాం, ఆయన సింహాసనాసీనుడు అని చదువుతున్నాం, పరలోక సింహాసనం కూర్చున్నాడు అని మనం చదువుతున్నాం. కానీ ఇక్కడ రాయబడ్డ ఒక మాట ఏంటంటే సంఘము పైన శిరస్సు ఆయన. 22వ వచనం, సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘానికి శిరస్సుగా నియమించాను. రాజు సింహాసనం మీద కూర్చున్నాడు, కానీ సంఘం పైన ఆయన ఉన్నాడు. రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది? అందుకే సంఘము దేవుని రాజ్యము రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి. ఒకటే అని మనం చెప్పాలి, కానీ పూర్తిగా ఒకటే అని చెప్పడానికి లేదు. సంఘం దేవుని రాజ్యంలో భాగమే సంఘం, భూమి మీద ఉన్న సంఘం దేవుని రాజ్యానికి సంబంధించిందిగానే మనం వాక్యంలో చూడగలుగుతున్నాం, కాబట్టి ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయనకి అధికారం చెలాయించడానికి, రూలింగ్ చేయడానికి, పాలన చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ సంఘముగా మనం చూస్తున్నాం. సంఘం పైన ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది మనకు అర్థం కావాలి, కాబట్టి మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానం, కాకపోతే ఆయన మనకిచ్చిన ప్రామిస్ ఏంటంటే, నేను ఒక సంఘాన్ని కడతాను, ఆ సంఘం పాతాళాన్ని జయిస్తాది, ఆ సంఘానికి పరలోకపు రాజ్యపు తాళం చెవులిస్తాను అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి. నేను నా సంఘాన్ని కడతాను, ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవచాలవు. ఈ ఆ భాష మనకు ఎలా కనపడుతుందంటే, నేను రాజ్యాన్ని కడతాను, ఆ రాజ్యం వీరన్నింటిని జయిస్తుంది అన్నట్టుగానే కనబడుతుంది. కానీ రాజ్యము అన్న ప్లేస్ లో సంఘము గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒకసారి మీరు అది రాజ్యానికి సంబంధించింది అవునా కాదా అన్న అవగాహన కొరకు మీరు చదివితే మీకు అర్థమవుతుంది పరిభాష ఏం మాట్లాడుతున్నాడు ఆయన. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అడిగాడు, నేను ఎవరని మీరు అనుకుంటున్నారు, జనం ఏమనుకుంటున్నారు, నువ్వు పలానా 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 అని భావిస్తున్నారు, సరే మీరేమనుకుంటున్నారు? అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడు అవు, దేవుని కుమారుడు అయిన క్రీస్తు పుట్టినోట్లు అభిషక్తుడు, నువ్వే రాజువి, దేవుడు పంపిస్తానన్న రాజు నువ్వే, దేవుని కుమారుడైన రాజు నువ్వే అని చెప్పాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు దీన్ని రివీల్ చేస్తున్నాడు. అవును, నేను నా రాజ్యాన్ని కడతాను. అక్కడ రాయబడ్డ మాట సంఘాన్ని కడతాను అని రాశాడు. ఆ రాజ్యం ఎలాంటి వైభవం కలిగి ఉంటదంటే, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు. పిల్లరా, సంఘాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇదేదో ఆప్షన్ కాదు. ఆదివారం వచ్చింది, సంఘానికి వెళ్ళాలి, వెళ్ళేది కూడా మనం ఏమంటాం, ముందుగా స్కూల్కి వెళ్ళినట్టుగా, ఆఫీస్కి వెళ్ళినట్టుగా టయానికి వెళ్ళాలి. అబ్బే, అవేమి లేవు, చాలా లేదర్గా ఏదో వెళ్ళొచ్చామన్నట్టుగా మొక్కుబడిగా అయిపోయింది ఆరాధన. ఏం చేయాలి? ఇంకేమీ లేదు, మనకి ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి, వెంటనే ఇంటికి వచ్చేయాలి, వండుకొని తినాలి. ఇదేనా రాజ్యం, ఇదేనా సంఘం అంటే, దాన్నే సంఘం అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆది సంఘం అట్లా లేదు. ఆది సంఘం ఎట్లా ఉందంటే, వాళ్ళు భూలోకం తలకిందులు చేశారు, వాళ్ళు మిషన్ మోటివ్తో పనిచేశారు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నా సంఘం పాతాళాన్ని మూస్తుంది, నా సంఘం పరలోకాన్ని తెరుస్తుంది, ఈ సంఘం ఎదుట మిగతా అవేవి నిలవలేవు, వాటిని అది భూలోక రాజ్యాలన్నీ తుత్తునీయులుగా చేస్తుంది అని దానియేల గ్రంథంలో మాట్లాడిన ఈ సంఘం అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానుడయ్యాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు, మీరు పైనుండి శక్తిని పొందుకోవాలి, మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ మధ్య ఉండాలి, ఆయన మీరు పొందుకోవాలి, ఇక్కడ వెయిట్ చేయండి, నేను ఆయన పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. 8వ వచనం అంటాడు, మీరు పైనుండి శక్తిని పొందుకుంటే మీరు బలవంతులు అవుతారు. అప్పుడు యెరూషలేములో ఉన్న ఈ సంఘం యూదయ సమరయ భూదిగాంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు, వెళ్తారు. అలాగే వెళ్ళింది ఆది సంఘం. పక్కపక్క రామా ప్రభుత్వం, రామా ప్రభుత్వ యొక్క హింసలు నిరుచి, రామా ప్రభుత్వం యొక్క హింసలు, నీరో చక్రవర్తి యొక్క బెదిరింపులు, కళ్ళ ముందు చావులు ఇవన్నీ చూస్తున్నదే వాళ్ళు ఇంకెందుకు ప్రాణం పోతా ఉంటే ఈ దేవుడు ఎందుకు, ఈ భక్తి ఎందుకు అనుకోరా? ఎట్లాగే పోతుంది ప్రాణం? దేవుని రాజ్యంలో ప్రాణం పోదు. దేవుని రాజ్యం యుగ యుగాలు ఉంటుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడికి చావు లేదు. కాబట్టి సంతోషంగా చావును వాళ్ళు స్వీకరించారు. మరణం ద్వారా ప్రభువును కలుసుకోబోతున్నామని ఆ గొప్ప నిరీక్షణతోటి రాజును తృణీకరించాల. యేసు ప్రభుని రాజు కాదనలేదు, నా రాజు అని ఆయన కౌగిలించుకున్నారు. ఆయన కొరకు ఎంత పెనాల్టీ కట్టడానికైనా రెడీ అయిపోయారు, ఎంత పెనాల్టీకైనా రెడీ అయిపోయారు. అది మనం సంఘం రాజ్యముగా చూస్తాం. సంఘం సంఘానికి ఆయన రాజుగా శిరస్సుగా మనం చూస్తున్నాం. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా విషయాలు కన్ఫ్యూజన్ గా ఉన్న ఎస్కటాలజీ విషయాలు ఈ అవగాహనతో మనం క్లారిటీలోకి రాగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం చదివితే, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఇప్పుడు ఆయన సింహాసనాసనుడిగా పరలోకమందున్నాడు. ఆయన శరీరం భూమి మీద ఉంది, ఆయన రాజ్యం, ఆయన కింగ్డమ్ భూమి మీద ఉంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ రాజ్యాన్ని బాగా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తగా పంపించాడు, కృపావరాలు ఇచ్చాడు, కృపావరాల చేత సంఘాన్ని నింపుతూ ఉన్నాడు, మల్టీ లెవెల్ లీడర్షిప్ ఇచ్చాడు, అపోస్తుల్ని ఇచ్చాడు, కాపర్ని ఇచ్చాడు, నాయకుల్ని ఇచ్చాడు, వీళ్ళందరినీ ఇచ్చి ఈ సంఘాన్ని నడిపిస్తా ఉన్నాడు. ప్రభు రెండవ రాకడలో రాబోతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత ఆయన 23వ వచనం, ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చే విషయాలు మాట్లాడుతూ అప్పుడేమవుతుందట 22, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆయన మరలా అవన్నీ రిస్టోర్ చేస్తా ఉన్నాడు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు, ఆయన మరణాన్ని జయించిన రాజు. మొదటిగా మరణములను విరిచింది ఆయనే. ఆయన మొదటి ఫలం, ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత మాట, ప్రథమ ఫలం క్రీస్తు. అట్లాగే ఆయన వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ బ్రతికించబడతారు. ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. 24, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఎందుకంటే తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. కడపటి నశింపు చేయబడు శత్రు మరణం దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉంచాను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. రాయబడ్డ పరిభాష ఆయన రాజు, ఆయన సర్వాధికారి, ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న సమస్త ఆధిపత్యాన్ని ఆయన కొట్టివేస్తాడు. ఇక్కడున్న తన రాజ్యాన్ని, తన సంఘాన్ని తండ్రికి అప్పగిస్తాడు అన్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి రాజ్యం స్థాపించబడిపోయింది మొదటి రాకడలో సిలువ కార్యం ద్వారా. యేసుక్రీస్తు ప్రభు ఈ రాజ్యాన్ని ప్రారంభించేశాడు. ఒక మాటలో మాట్లాడాల్సి వస్తే ఏం సాధించాడు మొదటి రాకడలో? ఆయన వచ్చి ప్రాణం పెట్టి చనిపోయాడు కదా. ఏంటి సాధించింది అంటే ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. దాన్ని ప్రకటన గ్రంథంలో ఎలా వర్ణిస్తాడు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రాణం పెట్టి రాజ్యాన్ని స్థాపించాడు, ప్రాణం పెట్టి రాజ్యాన్ని కొన్నాడు అనే వాక్యంలో మనం చదవగలం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడ్డవాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలో మాట్లాడే వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఎవరు? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. రాజ్యము సంఘము రెండు ఇంటర్చేంజ్డ్ గా వాడబడుతున్న పదాలు. బోధలో రాజ్యం కోసం బోధించాడు, తీరా చూస్తే సంఘాన్ని కట్టాడు. అదేంటయ్యా రాజ్యం కోసం బోధించావు సంఘాన్ని కట్టావంటే ఈ సంఘమే దేవుని రాజ్యము. ఇప్పుడు సంఘం యొక్క అధికారం లోకం మీద పూర్తిగా మనం చూడలేకపోతా ఉన్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ సంఘానికి రాజు, ఈ సంఘానికి శిరసు, ఈ సంఘం ఆయనకు సంపూర్ణత, ఈ సంఘం ద్వారానే ఆయన చేయాలనుకుంటున్నాడు. కొంచెం ఒక సేవకుడి మాట మాట్లాడాడు, చర్చ్ ఈజ్ నాట్ అట్ ఆల్ 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఆన్ సండేస్ ఓన్లీ. బాబు సంఘం అంటే ఆదివారం 2 గంటలు పతంగం చేసేది మాత్రమే సంఘం కాదు అని అన్నాడు. ఆదివారం 2 గంటలు కూడుకొని మేము దేవుని రాజ్యం, మేము దేవుని సంఘం అని చెప్పుకోవడానికి ఏమి లేదు. అక్కడ పాపం మీద జయం ఉండదు, లోకం మీద జయం ఉండదు, దర్శనం ఉండదు, దర్శనం ఉండదు, ఏమి ఉండదు, ఏముండదు. అదొక ఎంటర్టైన్మెంట్, అదొక తృప్తి. మేము కూడా ఏదో ఒక సంఘంలో ఉన్నాం రండి అనుకోవడానికి. ఆదివారంతో పాటు మిగతా రోజులు కేవలం కూర్చొని పాటలు పాడడంతో పాటు మిగతా పనులు, పాపి రక్షణ, లోకం రక్షణ, సువార్త వ్యాప్తి, సంఘాలు కట్టడం, సంఘ నాయకులను తయారు చేయటం. ఒక రాజ్యం కట్టాలంటే ఎట్లాగైతే మందిని సమకూర్చుకుంటారో, ఎట్లాగైతే సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారో భౌతిక పరిభాషలో మాట్లాడితే, అదో ఎలాగైతే సరిహద్దులు విస్తరిస్తూ ఉంటాయో, భూభాగాన్ని ఆక్రమించుకుంటా ఉంటారో. సంఘం అనే దేవుని రాజ్యంలో మనుషులు సంపాదించుకోవటం, సంపాదించుకున్న వారిని సైనికులుగా సిద్ధం చేయటం, ఇంకా ఆత్మీయంగా బలపరచడం, యోధులుగా బలపరచడం. శత్రువు ఎంత బలంగా దాడి చేసినా వాడు పారిపోవాలి తప్ప వీలు పడిపోకుండా ఉండాలి. వీలు పడిపోరు అట్లాంటి యోధులుగా తయారు చేయటం, అది జరగాలి, అది జరగాలి. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు ఈ 12 మంది వెనకాల తిప్పుకొని ఏం చేశాడు, వాళ్ళని ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయి, ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్లోకి వచ్చారు, ఎంత సంతోషంగా వాళ్ళ ప్రాణాలు ప్రభు కోసం ఇవ్వగలిగారు, ఎలాంటి ప్రభావాన్ని వాళ్ళు చూపించగలిగారు, ఎలాంటి ప్రభావం చూపించగలిగారు. అది రాజ్యం, అది సంఘం, దేవుని రాజ్యంగా ఉండాలి. మెల్లగా 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 ఆ రాజ్యం మన ఆలోచన నుంచి పోయింది, తీరా ఆత్మీయ రాజ్యం, భౌతిక రాజ్యం అయిపోయింది. నాకేంటి లాభం, నాకేంటి లాభం, దేవుడు నాకేమిస్తాడు, ఈ సంవత్సరం నాకేం వాగ్దానం ఇస్తాడు, వచ్చే సంవత్సరం నేను భూమి మీద ఎలాంటి విషయాలు చూడబోతా ఉన్నాను. ఆత్మీయ విషయాలు ఏమి లేవు, అంతా భౌతికంగానే. అలాంటి పాటలే భయమేస్తా ఉంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ప్రస్తుతానికి వస్తున్న క్రైస్తవ కీర్తనలు, ఆ సాహిత్యకారులు రాస్తున్న కీర్తనలు చూస్తా ఉంటే వీళ్ళు ఏ రాజ్యం కోసం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఆత్మీయమైన వాటి కోసం పాడుకుంటున్నారా, భౌతికమైన వాటి కోసం పాడుకుంటున్నారా, వీళ్ళు పరలోక రాజ్యం మీద అవగాహన ఉందా, లేకపోతే భూమి మీద పక్కోను చూసి లోకస్తులాగే మేము కూడా ఉండడం కొరకు యేసు ప్రభుని నమ్ముకున్నాము అని అంటున్నారా అంటే వీళ్ళు ఏమాత్రం కూడా రాజ్యము, భవిష్యత్తు అవి ఏవి స్పృహ లేకుండా వర్తమానంలో భౌతికమైన వాటి కొరకే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారు అని స్పష్టంగా చెప్పే పాఠం. ఆశీర్వాదాల బోధ, ఆస్తుల గురించిన బోధ, భౌతికమైన లాభాల గురించిన బోధ, ఆ బోధ ఆ పాటల్లో కనబడతా ఉంది. అలాగే ఉన్నారు, అలాగే ఉన్నారు. కాబట్టి ప్రిలరా, సంఘం దేవుని రాజ్యము అన్న విషయం అర్థమైతే ఈ రాజ్యం లోకరాజ్యంతో పోరాడేది. ఈ రాజ్యం మీద బలంగా సాతాన్ దాడి చేస్తాడు. లోపల క్రూరమైన తోడేళ్లు కనిపిస్తాయి, బయట దాడులు, బెదిరింపులు, హింసలు కనబడుతున్నాయి. అయినా సరే లోకాను జయించిన విజయం మన విశ్వాసం. భూలోకాన్ని తలకిందులు చేసిన వారు, వాళ్ళ రాజును కనపరిచిన వారిగా మనం ఉండాలి. అంత బలమైన సెటప్ గా సంఘం ఉండాలి. అది సంఘం అట్లానే ఉంది, అట్లానే ఉంది. ఆనుదినము మానక, తప్పక, ఎడతెగక బోధలు, ప్రార్థనలు, సహవాసములు, రొట్టె విరవటములు, సువార్త వ్యాప్తిలో, ఆరాధనలో, ఆరాధనలో. జైలుకి వెళ్తే జైల్లో ప్రభావం, జైల్లోకి వెళ్తే జైల్లో ఖైదీలు మారిపోవాలి, జైలు అధికారి మారిపోవాలి. ఆ ప్రభావం అక్కడ ఎలా కనిపించాలంటే బెదిరిపోయేది కాదు, పారిపోయేది కాదు, వెన్ను చూపేది కాదు, మడని తిప్పేది కాదు. అట్లా కనిపిస్తున్నారు. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, ఆ పౌరులు, సంఘం అలా కనబడుతుంది. ఇది వర్తమానం. వర్తమానంలో ఆ సంఘం దేవుని రాజ్యము అన్న విషయాలు వాక్యంలో చూస్తున్నాం. భవిష్యత్తులో ఈ రాజ్యం, ఈ సంఘం భవిష్యత్తులో ఇలాగే ఉంటుందా? ఏమైనా అడ్వాన్స్ అవుతుందా? ఏమైనా అడ్వాన్స్ అవుతుందా? అవును, భవిష్యత్తులో ఈ రాజ్యం చాలా అడ్వాన్స్ అవుతుంది. చదువుదాం మత్తయి సువార్త 13:40 వాక్య భాగాలు చదవాలి. మత్తయి సువార్త 13:40 కొన్ని వాక్య భాగాలు చదివితే, ఇప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితులు మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న పరిస్థితులు, గోధుమలు, గురుగులు. ఆ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? శత్రువు విత్తాడు, వాడు నాశనం చేయడమే వాడి పని. గోధుమలు, గురుగులు కలిసి ఉన్నాయి. ఇప్పుడు లోకంలో పరిస్థితి అట్లానే ఉంది. మనమేమి పూర్తి ప్రభావాన్ని చూడలేం, పూర్తి ప్రభావం చూడలేం. అయితే ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ విషయాలు అక్కడ రాయబడుతున్నాయి. 40:39 వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కొయ్యవారు దేవదూతలు, గురువులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. మనుషు కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి సకలమైన నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడుపును పండు కొరుగుట ఉండును. అంటే భవిష్యత్తు ఈ రాజ్యం, ఇప్పుడు మిక్స్ అయిపోయారు లోకస్తులు, సంఘబిడ్డలు కలిసి ఉన్నారు. కాబట్టి పాడు చేయడానికి గురువులు పక్కనే ఉన్నాయి, పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ పాడు చేయడం పక్కనే ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఇలా మిక్స్డ్గా ఉండరు. ఈ రాజ్యం భవిష్యత్తులో మిక్స్డ్గా ఉండరు, కేవలం పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. పరలోక రాజ్యంలో కేవలం పరిశుద్ధులు మాత్రమే ఉంటారు, సెపరేట్ అయిపోతారు. గోధుమలన్నీ కూర్చబడి కాల్చబడతాయి, సారీ, గురుగులన్నీ కూర్చబడి కాల్చబడతాయి. 41:1 ఆ మాట చదువుతున్నాం. 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు తేజరిల్లుతారు, అనీతిమంతులు నరకంలో కాల్చబడతారు, సెపరేట్ అయిపోతారు. ఏమాత్రం కల్తీ ఉండదు, ఏ మాత్రం కల్తీ ఉండదు. ఆ విషయాలు చూస్తున్నా. దయచేసి మీరు ఈ సంఘ పరిచర్యను, మీరు రక్షింపబడ్డ మీరు, మీ జీవితం, మీ భవిష్యత్తు, ఈ భవిష్యత్తులో దేవుని రాజ్యంలో ఈ వైభవాన్ని మేము చూడాలి అన్న దర్శనం లేకపోతే గురువులు మిమ్మల్ని తప్పకుండా పాడు చేస్తాయి. లోకం మిమ్మల్ని తప్పకుండా పాడు చేస్తుంది. ఈ బోధ ఒక రకంగా మీ అభివృద్ధిని అడ్డుకునే బోధలా కనబడుతుంది. కొత్త సంవత్సరంలో కొత్త ఇల్లు సంపాదించాలి, కొత్త కారు కొనుక్కోవాలి, ఇట్లాంటి ప్లాన్లు ఏమైనా కలిగి ఉంటే ఈ బోధ ఏమో అలా కనిపించట్లే. మనల్ని వెనక్కి లాగేది ఏది మనకొద్దు. లైట్ లగేజ్ మోర్ కంఫర్ట్. పరలోక ప్రయాణంలో మితంగా ఉంటే ఆత్మీయంగా చాలా వేగంగా పరిగెడతాం. మితంగా కాకుండా అమితంగా లగేజ్ పెరుగుతూ ఉంటే నడకలు తడబడతా ఉంటాయి, నడకలు స్లో అయిపోతాయి, పరుగు ఉండదు, నడక నత్త నడక అయిపోద్ది. ఆ నత్త నడక కూడా ఎక్కడో ఒక చోట ఆగిపోద్ది, నత్త నడక కూడా ఆగిపోద్ది. కాబట్టి భవిష్యత్తులో ఈ రాజ్యం దాని యొక్క సంపూర్ణతను చూస్తున్నాం. కేవలం నీతి మంతులే ఉంటారు, కేవలం పరిశుద్ధులే ఉంటారు, తండ్రితో ఉంటారు, తేజరిల్లుతారు, సూర్యుని వలె తేజరిల్లుతారు. ఆ మాటలు మనం చదువుతున్నాం, ఆ మాటలు మనం చదువుతున్నాం. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలు. అక్కడ నిత్య రాజ్యము అంటున్నాడు. దీన్ని నిత్య రాజ్యం 10-11 వచనాల్లో, అందువల్ల సహోదరులరా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మరీ జాగ్రత్త పడండి. మీరిట్టు క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టులలో. మనం ఎక్కడా ఆగిపోవడానికి వీల్లేదు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. నిత్య రాజ్యంలో మనం ఉంటాము, నీతిమంతులుగా మనం ఉంటాము, సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటాము. కాబట్టి ప్రిలరా, భవిష్యత్తు ఎంత వైభవంగా సంఘ బిడ్డలు కొండబోతా ఉందో వాక్యం ముందుగా మాట్లాడుతుంది. సంఘం మిస్టరీగా రివీల్ అయ్యింది. ముందు విషయాలు తెలియలేదు ఎవరికి? పౌలు భక్తుడికి. తర్వాత దేవుడు దీన్ని రివీల్ చేశాడు. ఇక ఈయన పౌలు గారు మా రాజ్యం, మా ఆధిపత్యం యూదులు మరలా పాలనలోకి రావాలి, దేవుడి రాజ్యమే గెలవాలి అని పరిగెట్టుకుంటూ పోయిన ఆయన మారిపోయిన తర్వాత, మా రాజ్యం మేము ఆధిపత్యం కలిగి ఉండాలి, పై చేయి కలిగి ఉండాలి, ఇవేమి మాట్లాడటో, సంఘం సువార్త ఈ పని మీద గెలిపోయాడు. ఏం బాబు, ఏమర్థమైంది నీకంటే సంఘం దేవుని రాజ్యం, ఇది నాకు చాలా లేటుగా అర్థమైంది అని మాట్లాడతాడు ఆయన. సంఘం దేవుని రాజ్యం అని ముందుగా అర్థం కాలేదని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం నుంచి మనం చదివితే, ఎట్లనగా క్రీస్తు మర్మం, ఇది మిస్టరీ అట. క్రీస్తు మర్మం, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మర్మం దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి మనపు సంక్షేపముగా రాసి తిని మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఆ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరమందరి సాటి అవయవాలు, వాగ్దానములో పాలువారునై ఉన్నారనిదే. అది దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుణ్ణి అని అంటాడు. 8-10 వచనాలు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు తన ప్రభు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున. ఏంటి ఆ సంకల్పం? పరలోకంలో ప్రధానులకు, అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధాలైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడాలని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనుల్లో ప్రకటించుటకు నన్ను ఏర్పరచుకున్నాడు అని మాట్లాడతాడు ఆయన. ఏమర్థం కావాలంటే ఇది మర్మం. రాజ్యం 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 అంటే ఆ రాజ్యం భూ సంబంధమైన ఒక రాజ్యం లాగా, దావీదు రాజ్యం మరలా వస్తుంది, దేవుని రాజ్యం భౌతికంగా మరలా వస్తుంది అన్నట్టుగా అనుకున్నాం గాని దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచాడు. ఏంటి ఆ మర్మం అంటే ఈ రాజ్యంలో యూదులు అన్యులు ఉండరు, అందరూ సమానము. యూదులు అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమానం, ఒక్క శరీరంలో అవయవాలు, వాగ్దానాలకు పాలువారు. మనం అన్యులం, యూదులం కాం. అన్యులమైన మనం ధన్యులమయ్యాం. ఎట్లాగా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. 2వ అధ్యాయంలో దాన్ని వివరిస్తాడు. 2వ అధ్యాయంలో అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతుతో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వాడు అనబడిన మీరు ఆ కాలం ఉన్న యూదులతో ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారే ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపిస్తులై ఉన్నారు. దూరస్తులు సమీపిస్తులమైపోయాము. 14 వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయం యాకం చేశాడు. అంటే దేవుని రాజ్యం అన్యజనులు యూదులు కలిసిపోయారు. ఇక్కడ యూదులు గ్రీసు దేశస్తులు ఏ తేడా లేదు. ఈరోజు సంఘంలో దాన్ని మనం చూస్తున్నాం. క్రైస్తవ సంఘం యూదులు అన్యులు కలిసి ఉన్నారు. అపోస్తలు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. యూదులతో నువ్వు సాంగత్యం చేసావేంటి అని పేతుని అడిగినప్పుడు మరి ఆయన కొర్నేలు ఇంటికి అట్లా తీసుకెళ్లాడు అని మాట్లాడుతున్నాడు. ఆమోసు గ్రంథంలో దావీదు గుడారాన్ని తిరిగి కడతాను అన్న మాట అన్యజనుల కొరకు రాయబడ్డ మాట కాబట్టి అన్యజనులు సువార్త వింటున్నారు. అన్యజనులమైన మనం కూడా ఈ రాజ్యంలోకి వచ్చాం, ప్రభు దగ్గరికి వచ్చాం, మన రాజ్యంలోకి వచ్చాం, రాజ్యంలో పాలువారం అయిపోయాం, ఏకపట్నస్థులం అయిపోయాం. అందుకే ఎఫెసి పత్రికలో రాజ్యం సంఘము అని చూపిస్తున్నాడు. రాజ్యము సంఘము, ఆ రాజు సంఘానికి శిరసు, ఆ రాజు సంఘానికి పోషకుడుగా ఉన్నాడు. సంఘం ఆ రాజు యొక్క శరీరం, ఆయన సంపూర్ణత, ఆ సంఘం ఆయన నిత్య సంకల్పం. సంఘం ద్వారా సంఘం ద్వారా సంఘం ద్వారా సంఘం దేవుని రాజ్యం నేను మీ హృదయంలో ఉంచడానికి ఇష్టపడుతున్న వాడారంటే మీరు యేసుక్రీస్తు ప్రభు నా రాజు, నా ప్రభు, మై లార్డ్. ఆయన చెప్పింది నేను చేయాలి, ఆయన చిత్తం నేను చేయాలి, ఆయన శిరసత్వం కింద నేను ఉండాలి, ఆయన మాటే నాకు వేదవాక్కు, ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. ఆ రాజ్యంలో నేనున్నాను, భవిష్యత్తులో ఆయన రాజ్యంలో సంపూర్ణంగా ఉండబోతున్నాను. యుగ యుగాలు ఉండే ఆ నిత్య రాజ్యంలో నేను వెళ్ళబోతున్నాను. ఆ రాజ్యానికి ఈరోజు సంఘం సంఘం ఆ రాజ్యంలో భాగంగా కనబడుతుంది. ఆ సంఘంలోకి నేను రక్షించబడ్డాను, ఆ రాజ్యంలోకి నేను వచ్చాను. రాజ్య పౌరుడిగా సంఘంలో నా బాధ్యతలు ఉన్నాయి, నేను చేయాల్సిన పనులు ఉన్నాయి, ఆయన చిత్తం చేయాలి. ఇది మనకు అర్థమైతే లోకంలో ఏది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఏ ఎర్ర చూపించి కూడా మనల్ని వాడు తిరిగి మళ్ళా వాడి చేతిలో చిక్కించుకోలేడు, వాడి చేతిలో చిక్కించుకోలేడు, వెనకడుగు వేయలేము. ముగిస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఆ 10వ వచనం చదివితే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము
ఏర్పరచబడ్డ వంశం, రాజులు, యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే మనం రాజులమట, యాజకులమట, పరిశుద్ధ జనమట, ఏర్పరచబడ్డ వంశమట. ఈ రాజ్యం కొరకు ఆయన మొదటి రాకడలో వచ్చాడు, తన రక్తం ఇచ్చి ఈ రాజ్యాన్ని ప్రారంభించాడు. ఈ రాజ్యం కొరకు ఆయన పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఈ రాజ్యం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన వస్తాడు, ఈ రాజ్యాన్ని పట్టుకుపోతాడు. ఈ రాజ్యాన్ని ఆయన కలుసుకోవడానికి మళ్ళా రాబోతున్నాడు. ఎదురు చూస్తూ ఉండాలి, నా రాజు, నా ప్రభు, నా వరుడు ఆయన వస్తానన్నాడు, త్వరగా వస్తానన్నాడు. ఆయన రాకడ నాకెంతో రమ్యం. ఆయన ఎందుకు రావట్లేదు? చిత్రంగా ఉంటుంది. ప్రధానం చేసుకున్నాడట, ప్రధానం అయ్యింది పెళ్ళిగాల. ప్రధానం చేసుకున్న ఆయన వధువేమో ఇక్కడుంది, వరుడేమో అక్కడున్నాడు. వరుడికేమో ఆ వధువు సిద్ధపడాలి, అందరూ రక్షణ పొందాలి, అన్యులు రక్షణ పొందాలి అని ఆయనకు ఆశ ఉంది. వధువుకేమో ఆయన రావాలని గాని, ఆయన రావడానికి ముందు నేను సిద్ధపడాలని గాని, నా బాధ్యత ఏంటో అదేమీ అర్థం కాకుండానే ట్రెడిషనల్ గా కనబడతా ఉంది. ప్రాముఖ్యంగా మన అంతరంగాన్ని మనం చూసుకుంటే, నేను రాజ్యంలో ఉన్నాను, రాజ్యంలో ఉన్న నాకు బాధ్యతలున్నాయి, బహుమతులు మాత్రమే కాదు, నా రాజు పరలోకముందున్నాడు, ఆయన రక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు, ఆయన నా చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు నన్ను భూమి మీద ఉంచాడు, ఆయన రాకడ ఆలస్యం అయిపోతా ఉంది, నేను చేయాల్సిన పని చేయట్లేదు, నేను పని చేస్తే ఆయన వస్తాడు, నేను సిద్ధపడితే ఆయన వస్తాడు, ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన నన్ను చూసి సంతోషపడేదానిగా నేను సిద్ధపడాలి, బుద్ధి గల సిద్ధపడ్డ కన్యకలా నేను ఉండాలి. అది మన యాటిట్యూడ్ అయి ఉండాలి, అది మన యాటిట్యూడ్ అయి ఉండాలి. ఆ మాటలే మాట్లాడుతాను మొదటి పేతురు పత్రిక 2:11 వచ్చిన ప్రియులరా, మీరు పరదేశులు యాత్రికులే ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించండి. ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండొద్దండి అని మాట్లాడుతున్నాడు. 2 పేతురు పత్రికలో అయితే ప్రభు దినం ఆలస్యం అని అపహాస్యులు మాట్లాడుతున్నారు, కానీ ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? 2 పేతురు పత్రిక 3:10 ప్రభు దినం దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోను, పంచభూతాలు మిక్కటమైన వేంట్రముతో లయమైపోను, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంట్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకునిచున్నాము. వాటి యందు నీతి నివసించును. నీతి రాజ్యంలో నీతిమంతుడు తేజిరిల్లే రాజ్యం కొరకు కనిపెడుతూ భూమి మీద ఉండాలి. కనిపెట్టడం అంటే మనం ఏ పాపాన్ని అంటించుకోకూడదు, మనం చేయాల్సిన కమిషన్, గ్రేట్ కమిషన్, మిషన్, వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ రాజ్యంలో ఉండటం గొప్ప భాగ్యం, రేపు యుగయుగాలు ఆయనతో ఉండబోవటం అది మరింత ధన్యత. ఆ స్పృహతో మనం జీవించాలి, ఈ విషయాల కొరకు ఎదురు చూడాలి, రాకడ కొరకు ఎదురు చూడాలి. గ్యాస్ నొప్పి వస్తే, గుండె నొప్పి వచ్చేసిందేమో, చచ్చిపోతానేమో అని చెప్పి నీకు బీపీ పెరిగిపోతా ఉంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? వెళ్ళాలని లేదు, ఆయన రావాలని లేదు, సిద్ధపాటు లేదు, దిద్దుబాటు లేదు, సంవత్సరాలు రోపస్తులాగే. అబ్బా, 2025 అంతా కాచకాపాడాడు, 2026 నాకు ఇచ్చేస్తున్నాడు, 2026 కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. ఏంది, ఆయన లేకుండా, ఆయనతో కలవకుండా, ఆయన కూర్చిన స్పృహే లేకుండా, ఎదురు చూపే లేకుండా, ఆయన ఆలస్యమైపోతున్నాడు, రావట్లేదు అన్న బెంగ బాధ లేకుండా టైంపాస్ చేసేయడమే. అది రాజ్య సంబంధాలకి తగింది కాదు. ప్రభు పాలన సమీపిస్తున్న మనం, నూతన సంవత్సరాన్ని సమీపిస్తున్న మనం, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఆయన రావట్లా, వస్తానన్నాడు రావట్లా, కారణం నేనే, నా పని నేను చేయట్లా, కారణం సంఘమే, సంఘం రాజ్యంలా ప్రభావం చూపించట్లా. అర్థం చేసుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన ఆలస్యమైనా మన చావు ఆలస్యం కాదు, ఆలస్యం కాకూడదు కూడా. సంతోషంగా ఆయన కలుసుకోవడానికి సిద్ధపడదాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.